చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడివైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చిన్నాము. ప్రభువా, మేము ధ్యానించబోయేటువంటి వాక్యమును మాకు ప్రయోజనకరమైన ఎదురుగా చేయండి. మీ వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యములను వెలుగగలిగినటువంటి జ్ఞానమును వివేచనను మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించి మేము లోతైనటువంటి మీ యొక్క భక్తి విశ్వాసములను సంపాదించుకొని మాకును మా చుట్టూ ఉన్నటువంటి వారికి ప్రయోజనకరులముగా ఈ లోకములో బ్రతుకు వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామ మంద వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు నడుచుచున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 2వ అధ్యాయమును కొంత ధ్యానించవలనని నేను ఆశిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేనేడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ కీర్తనను రచించినటువంటి రచయిత పేరు గాని దానిని రాసినటువంటి కాలం గాని తెలియదు. అయితే అపోస్తల కార్యములో పేతురు యోహాన్లు దీనిని దావీదునకు అన్వయించినట్లుగా మనం చూడవచ్చు. దేవుడు దావీదుతో చేసినటువంటి వాగ్దానం యొక్క వెలుగులో ఈ కీర్తనను పరిశీలిస్తే దావీదు వంశపు రాజుల పట్టాభిషేకం సందర్భంలో గానం చేసే కీర్తనగా ఇది మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ కీర్తనను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 4 విషయాలు మనకి కనిపిస్తాయి. మొదటిది, యెహోవాకు అంటే దేవునికి, ఆయన ధర్మశాస్త్రానికి, ఆయన అభిషిక్తుడైనటువంటి మెస్సీయాకు విరోధంగా నిలబడేటువంటి అనిజన్లు, రాజులు దురాహంకారంతో చేస్తున్న అల్లరి తిరుగుబాటు మనకు కనబడుతూ ఉంది. ఇక రెండవది, దేవునిని రంగం నుండి తొలగించి దూరం చేయాలని ఈ ప్రపంచం చేసేటువంటి నిరర్ధకమైనటువంటి ప్రయత్నాలను హేళన చేస్తున్నటువంటి దేవుడు కనిపిస్తాడు. ఇక మూడవది, తిరుగుబాటుదారులను నాశనము చేసి ఈ భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని స్థాపించే సమయము రాబోతున్నట్లుగా ఈ కీర్తన తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా తన అధికారాన్ని వ్యతిరేకించేటువంటి వారిని శిక్షించటానికి తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుని పంపించనై ఉన్నాడని, అంత్య దినాన క్రీస్తు ఈ భూమికి వచ్చి దేవుని శత్రువులను నాశనం చేసినప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది అనే వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఆ తర్వాత 4వదిగా, దేవుని మహాభయంకరమైన తీర్పు దినము రాకముందే సర్వశక్తిమంతుడైన దేవుని ముందు వివేకం కలిగి ఆయనను ఆశ్రయించమని ఈ కీర్తన మానవులను హెచ్చరిస్తూ ఉన్నది. ఈ 4 విషయాలు మనం ఇక్కడ చూడవచ్చు ఈ కీర్తనలో. మొదటి వచనమును మనం పరిశీలించినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఈ మాటలు కీర్తన రాస్తూ ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. క్రీస్తు ఈ లోకానికి రాకముందు 100 సంవత్సరాల క్రితమే ఆయన గురించి రాసి ఉన్న గంభీరమైనటువంటి కీర్తన ఇది. అంటే ఇశ్రాయేలీయులను విమోచించి దేవుని రాజ్యాన్ని పరిపాలించడానికి రాబోతున్నటువంటి యేసు అనేటువంటి అభిషక్తిని గురించి ప్రవచనముగా చెప్పబడినటువంటి కీర్తన ఇది అని మనం అర్థం చేసుకోవచ్చు. అభిషక్తిని గురించి చెప్పబడి యేసు క్రీస్తును గురించిన భవిష్యత్ వాక్కులు ఉన్నటువంటి కీర్తనలలో ఇది మొట్టమొదటి కీర్తనగా మనకు కనిపిస్తున్నది. ఇలాంటి క్రీస్తును గురించి భవిష్యత్ వాక్కులు ఉన్నటువంటి కీర్తనలు మరికొన్ని కీర్తన గ్రంథంలో మనం చూడవచ్చు. ఈ రెండో కీర్తనను కొత్త నిబంధనలో కొన్నిసార్లు ఎత్తిరాయటం జరిగింది. ఎత్తిరాయటం అంటే ఈ రెండవ కీర్తనలో ఉన్నటువంటి విషయములను ప్రస్తావిస్తూ రెఫరెన్స్లు ఇస్తూ నూతన నిబంధన గ్రంథంలో మరికొన్ని చోట్ల వ్రాయబడినట్లుగా మనం చూడవచ్చు. 1-2 వచనాలు అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలోను, 7వ వచనం అనేటువంటిది అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలోను, హెబ్రీలకు 1వ అధ్యాయంలోను, 5వ అధ్యాయంలోను కనిపిస్తూ ఉన్నాయి. ఇక 9వ వచనం అనేటువంటిది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, 12వ అధ్యాయము, 19వ అధ్యాయములలో దీనిని గురించి ప్రస్తావించబడినట్లు మనం చూడవచ్చు. 2-3 వచనములైనటువంటి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పు గురించు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కీర్తన గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. 1వ వచనంలో ఆయన వేసినటువంటి ప్రశ్నకు ఇక్కడ సమాధానం మనకు కనిపిస్తూ ఉన్నది. 2-3 వచనములలో ప్రజలను వారి పాలకులే రచ్చగొడుతున్నట్లుగాను దేవునికి వెలుగు సత్యములకు వ్యతిరేకంగా ప్రజలు వారి నాయకులు తమ విరోధ భావాన్ని వెల్లడి చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ పరిపాలకులు నిజదేవుడైన యెహోవాకు ఆయన అభిషక్తునికి వ్యతిరేకంగా వ్యర్థంగా కుట్ర పన్నుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ వచనంలో కనిపించేటువంటి పరిపాలకుల వ్యతిరేకత కుట్రలు ప్రత్యేకించి క్రీస్తు శిలువ మరణానికి సంబంధించినటువంటివిగా చెప్పబడుతున్నప్పటికీ అది ఏ కాలమైనా ఈ వచనాలు వర్తిస్తాయని మనం చూడవచ్చు. పాత నిబంధన రోజుల్లో రాజులు, ప్రవక్తలు, యాజకులు అభిషేకం పొందుతూ ఉండేవారు. అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మాత్రమే అభిషక్తుడు. ఆయనే తన ప్రజలకు రాజు, ప్రవక్త, యాజకుడు ముగ్గురు కూడా ఆయనే అయి ఉన్నాడు. ఈ కీర్తనలో ఆయన రాజరికం మాత్రమే కనిపిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. తిరుగుబాటు పాపం నిండినటువంటి మానవులకు దేవుడు ఆయన అభిషక్తుడు, తమను ఏలటం అనేటువంటిది ఇష్టం ఉండదు. వారు ఎల్లప్పుడూ తమ ఇష్టం వచ్చినట్లు చేకూరుతూ ఉంటా ఉంటారు. దేవుని అమూల్య వాక్కును, జీవమిచ్చే ఆజ్ఞలను తమను దాసత్వంలో బంధించి ఉంచే బంధకాలుగా ఎంచుతూ ఉంటారు. వారు బానిసత్వాన్ని భావించేటువంటివి ఘనమైన స్వతంత్రత ఉంటుంది. అయితే వారు స్వతంత్రత అని భావించేటువంటిది అనుకునేటువంటిది భయంకరమైనటువంటి దాసత్వమై ఉంటూ ఉంటుంది. నిజమైనటువంటి దేవునికి విరోధంగా తిరగబడి ఆయన వశము అధికారము నుంచి దూరం కావాలని చూచేటువంటి మానవ లోకమంతటికి ఈ వచనములో ఉన్నవారు ప్రతినిధులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అభిషక్తుడైన యేసు ప్రభు పట్ల వారి తీరును బట్టి ఈ విషయం మనకు రుజువవుతూ ఉంటుంది. ఇక 4వ వచనానికి వచ్చినట్లయితే, ఆకాశమందు ఆ సీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు అని చెప్పబడింది. దేవుడు దుర్బలమైనటువంటి మనుషులు తన పథకాలను వ్యతిరేకించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూస్తూ తిరస్కార భావంతో నవ్వుతున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఆయన నవ్వి వదిలివేయటం లేదు గాని ఆయన ఈ దుర్మార్గతకు వ్యతిరేకంగా తీవ్రమైన కోపము రగలనై ఉన్నది అని కూడా చెప్పబడుతూ ఉన్నది. ప్రభువు ఆకాశమందు ఆసీనుడై పరలోకంలో ఉండి రాజ్య పరిపాలన చేస్తున్నాడని చెప్పబడుతున్నది. తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనుకుంటున్న జనాంగాలను, వారి ప్రయత్నాలను ఆయన అంతము చేయనై ఉన్నాడని తెలిసి ఆయన వారి ప్రయత్నాలను చూచి నవ్వుతున్నట్లుగాను అపహసిస్తున్నట్లుగాను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును అని వ్రాయబడి ఉన్నది. దేవునికి ఆయన అభిషక్తుడైన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పోరాడే వారందరి మీదకి ఆయన కోపము సంపూర్ణముగా దిగి రానై ఉన్నది. 4వ వచనములో దేవుడు అపహసిస్తూ నవ్వుతున్నప్పటికీ ఆయన చర్య తీసుకుంటాడని ఆయన వైఖరిని ఈ వచనం తెలియజేస్తున్నది. ఈ విషయంలో ఆయన ఉగ్రుడై వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అని చెప్పబడుతున్నది. దేవుడు ఎన్నుకున్న రాజు అంటే ఆయన అభిషేకించిన యేసు ప్రభు మాత్రమే. సియోను అంటే జెరూసలేం. అయితే పరలోక జెరూసలేం కూడా ఉన్నది. అక్కడ ఇప్పుడు యేసు తన తండ్రి సింహాసనపై కూర్చుని ఉన్నట్లుగా మనం బైబిల్ నుండి గమనించవచ్చు. 7వ వచనంలో కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దీని తర్వాత 2 వచనాలు అంటే 7, 8, 9 వచనాలలో అభిషక్తుడైన రాజు తానే మాట్లాడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. మనుషులు ఎలాంటి వ్యతిరేకత అయినా ఎప్పటికీ ఆపలేని విషయాలు కొన్నిటిని దేవుడు నిర్ణయించున్నాడు. క్రీస్తు రాయబారి అయినటువంటి పౌలు క్రీస్తు చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేచిన సందర్భంలో ఈ వచనాల్ని అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఎత్తి చూపటం అనేటువంటిది జరిగింది. యేసు దేవుని కుమారుడని రుజువైనది ఆయన సజీవంగా లేచినప్పుడే. ఈ విషయం మనం రోమియలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి చూడవచ్చు. క్రీస్తు తన తండ్రి సింహాసనానికి ఎక్కిపోయినది కూడా ఆ సమయంలోనే. ఈ విషయం కూడా మనకు హెబ్రేయులకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం నుండి, ఫిలిప్పీలకు రాయబడినటువంటి 2వ అధ్యాయం నుండి మనకు తెలుస్తూ ఉన్నది. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనే ఈ పదజాలం ఒక రాజు తన తర్వాత రాజుగా తన కుమారుణ్ణి ప్రజలకు ప్రకటించడాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నది. ఇక్కడ ఇది యేసును దేవుడు తన కుమారునిగా, తన ప్రవక్తగా, యాజకునిగా, రాజుగా అభిషేకించడాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నది. 8వ వచనములో నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని వ్రాయబడి ఉన్నది. భూమికి దానిలో ఉన్న వాటన్నిటికీ హక్కుదారుడు యేసు ప్రభు మాత్రమే. అయితే ఆయన ఇప్పటికింకా తన వారసత్వాన్ని పొందలేదు. జనాలన్నీ, రాజ్యాలన్నీ ప్రత్యక్షంగా ఆయన హస్తగతమయ్యేటువంటి గడియ రానయ్యినట్లు మనం గమనించవచ్చు. దైవ గ్రంథములో భూరాజుల్లో ఎవరికి ఎప్పుడు జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేయలేదు. కాబట్టి ఇది రాజైనటువంటి మెస్సియాను గురించి, అంటే యేసు ప్రభువును గురించి మాత్రమే నెరవేరేటువంటి వాగ్దానమై ఉన్నది అని మనకు తటగా తెలుస్తున్నది. ఇది కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాక భూమిని దిగంతముల వరకు సొత్తుగా పొందే విస్తృతమైనటువంటి హక్కును, అంటే సర్వ ప్రపంచాన్ని, అందులోని సమస్తాన్ని ఈ మాటలు సూచిస్తున్నాయి. అంటే 1వ వచనంలోని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నటువంటి అన్యజనులకు కూడా ఇది వర్తిస్తూ ఉన్నది. అంటే ఆ జనులలో ఈ అన్యజనులు సహితము ఇమిడి ఉన్నారని మనకు తెలుస్తూ ఉన్నది. ఇనుపదండంతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు అని 9వ వచనంలో వ్రాయబడి ఉన్నది. భక్తిహీనమైన రాజకీయాధికారులను ఆయన చెల్లాచెదురు చేయనై ఉన్నాడు. సర్వ జనాలలో తిరుగుబాటు చేసే శక్తులన్నిటినీ తుత్తునీయులు చేయనై ఉన్నాడు. ప్రపంచం అంతటిని పూర్తిగా తన అదుపులోనికి తెచ్చుకొనై ఉన్నాడు. కొండల్ని పగలగొట్టినట్టు జనములను ముక్కలు చెక్కలు చేయటం, నిర్మూలించవలసిన వాటిని ఎక్కువగా కష్టం లేకుండానే నాశనం చేయటాన్ని సూచిస్తూ ఉన్నది. ఈ విధంగా ప్రభువు తనకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారిని నాశనము చేయనై ఉన్నాడని ఈ వచనం మనకు తెలియజేస్తున్నది. 10వ వచనంలో కాబట్టి రాజులరా వివేకులయుండుడి, భూపతులరా బోధనందుడి అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు రాజు గనుక ఆయనకు లోబడుతూ సేవ చేస్తూ ఉండటంలోనే నిజమైన జ్ఞానం ఉన్నది. భయము, భక్తి, ఆనందం ఈ మూడింటి కలయిక చూచినట్లయితే దేవునితో వాస్తవమైన ఆధ్యాత్మిక అనుబంధము ఈ మూడింట్లో ఇమిడి ఉన్నదని మనకు తెలియవస్తూ ఉన్నది. 11వ వచనంలో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు సంతోషించుడి అని వ్రాయబడి ఉన్నది. తిరుగుబాటు చేసే జనాంగాలకు దేశాలు కానివ్వండి, జాతులు కానివ్వండి, వివేకులై ఉండండి లేకపోతే బోధనుందండి అనేటువంటి హెచ్చరిక ఇక్కడ చేరిబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనుషులు తమ ప్రవర్తనను మార్చుకుని దేవుడు నియమించిన రాజుకు విధేయత చూపడానికి ఇది దేవుడిచ్చేటువంటి అవకాశమై ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. 12 వచనములో ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేనేడలా ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని వ్రాయబడి ఉన్నది. 2వ వచనములో అభిషక్తుడని, 6వ వచనములో రాజని, ఇక్కడ కుమారుడని యేసు ప్రభువును పిలవటం మనం చూస్తూ ఉన్నాం. కుమారుడంటే దేవుని కుమారుడు. కుమారునికి తన తండ్రి స్వభావం ఉంటుంది. యేసు కాలంలో, అంటే ఆయన బ్రతికున్నటువంటి కాలంలో ఉన్నటువంటి యోధులు తాను దేవుని కుమారుడని ఆయన అన్నప్పుడు తనకు దేవుని స్వభావం ఉందని, తానే దేవుణ్ణి అని ఆయన చెప్పుకుంటున్నాడని వారు తెలుసుకున్నారు. పురాతన కాలంలో ఒక పరిపాలకుడిని ముద్దు పెట్టుకోవటం అంటే ఆయన అధికారాన్ని గుర్తిస్తూ ఉన్నట్లు సూచించటం అని అర్థం. అంతేకాక ఆరాధించాలని ప్రజలు అనుకున్నటువంటి వాటికి గౌరవ మర్యాదలను సమర్పిస్తున్నట్లు కూడా అది సూచన అయి ఉన్నది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవటం అంటే ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటును అంతటిని మాని హృదయపూర్వకంగా ఆయనకు లోబడి ఆయనను రాజుగా స్వీకరించి ప్రభువుగా ఆరాధించటమే అని అర్థం. ఇలా చేయని వారిపై ప్రమాదం పొంచి ఉన్నది. ఆయన కోపము ఎంతో ఎక్కువగా ఉండనై ఉన్నది. అయితే పశ్చాత్తాపముతో ఆయన వైపు తిరిగిన వారి పట్ల ఆయన కృప మరింత గొప్పగా ఉండనై ఉన్నది. ఆశ్రయించు అని అనువదించినటువంటి ఈ యొక్క పదానికి నమ్మడం అనేటువంటి అర్థం కూడా వస్తూ ఉంటుంది. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క కీర్తనను గురించి ఆలోచించినట్లయితే 1వ వచనములో అన్యజనులు జనములు చేస్తున్న బుద్ధిహీనమైన పని గురించి కీర్తన రచయిత ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 2వ 3వ వచనములలో భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడటను గురించి, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయటను గురించి చెప్తున్నాడు. 4వ వచనములో దేవుడు మనుషులు దేవునికి వ్యతిరేకంగా చేసే వ్యర్థ ప్రయత్నాల గురించి నవ్వుతూ అపహసిస్తున్నట్లుగా చెప్పబడుతున్నది. 5వ వచనంలో ఆయన దానికి ప్రతీకారంగా ఏమి చేయనై ఉన్నాడు అనేది చెప్తూ ఉన్నాడు. 6వ వచనంలో దేవుడు తన పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను మీద తన రాజును ఆసీనునుగా చేసి ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. 7, 8, 9 వచనాల్లో అభిషక్తుడైనటువంటి రాజు మాట్లాడుతున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. 10, 11, 12 వచనాల్లో దేవుని కోపము ఎటువంటిదో, దాని నుండి తప్పించుకోవాలంటే బుద్ధిహీనులైన రాజులు భూపతులు ప్రజలు ఏమి చేయాలో చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని శక్తిని సామర్థ్యాన్ని ఎదిరించుతూ మానవుడు చేసేటువంటి తిరుగుబాటును గురించి, ఎదిరింపును గురించి చెప్పబడుతూ ఉన్నది. ఈ తిరుగుబాటు కేవలము భూపతులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు మాత్రమే కాకుండా అన్యజనులైనటువంటి వారు, సామాన్యులైనటువంటి వారు సహితము చేస్తున్నట్లుగా చెప్పబడుతూ ఉన్నది. ఈ యొక్క తిరుగుబాటు అనేటువంటిది మొదటి నుండి మనుషుని యొక్క హృదయములో స్వాభావికంగా ఉండేటువంటి లక్షణమై ఉన్నది. అయితే దానిని నియంత్రించేందుకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచి ఉన్నాడు. ఆ మార్గాన్ని గురించి ఇక్కడ ఈ యొక్క కీర్తనలో చెప్తూ ఉన్నాడు. అయితే బుద్ధిహీనముగా మనము మన ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి ఏ క్రియ అయినప్పటికీ అది వర్ధిల్ల నేరదు. అది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అనేక మంది ఏమనుకుంటుంటారంటే, నేను చేసేటువంటి దానిలోనే సఫలీకృతం అవుతున్నానండి, దేవుడు నాకు ఎక్కడ అడ్డుపడుతున్నాడు, ఇదిగోండి ఎంతో మందిని మోసం చేశాను, ఇదిగోండి దేవుడు ఎక్కడ అడ్డుపడుతున్నాడండి, నేను చేసేయన్నీ చేసి చేయగలుగుతున్నాను, కాబట్టి నా యొక్క క్రియల్ని నేనే చేసుకునగలను అని ఆలోచించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. ఇదే తత్వం కలిగి ముందుకు సాగినటువంటి అనేక మంది రాజులైనప్పటికీ, అధికారులైనప్పటికీ, దేహ దారుఢ్యం కలిగిన వీరులైనప్పటికీ ఒకనొక సమయం వచ్చేటప్పటికీ వారు అధిగమించలేనటువంటి సమస్యలు వారికి ఎదురైనప్పుడు వారు వారి యొక్క పరిధిని గురించి తప్పనిసరిగా ఆలోచించవలసినటువంటి సమయం వస్తూ ఉంటుంది. నేను ఇంత సంపాదించినాను, ఇన్ని దేశములను నా కైవసం చేసుకున్నాను, యుద్ధములను చేసి పోరాటములను చేసి నేను నా రాజ్యమును ఇంత విస్తరింపజేసుకున్నాను, నేను ఇంత ధనమును సంపాదించాను, నేనెంత విద్యను సంపాదించాను, అయితే ఈ సమయంలో నాకు నా విద్య గాని, నాకున్నటువంటి ధన సమృద్ధి గాని, నాకున్నటువంటి రాజ్యము గాని ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి దీనికి కారణమేమై ఉన్నది అని తప్పనిసరిగా ఆలోచించవలసినటువంటి ఆ యొక్క సమయం అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో కొంతమంది దీనిని గురించి ఆలోచించి మానవుని యొక్క శక్తికి మేధస్సుకు పరిధులున్నవని చెప్పి ఆలోచించి జ్ఞానమును పొందినటువంటి వారై ఆ సమయంలో దేవుని అంగీకరించేటువంటి వారుగా ఉండేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. ఆ సమయంలో సహితము బుద్ధిహీనులై మొండి వారై వారిష్టానుసారంగా ప్రవర్తించి మరణ శయ్యం మీద ఉన్నప్పుడు కూడా వారిష్టానుసారంగా ధిక్కరించచ్చు తిరస్కరించచ్చు దేవుని యొక్క కృపను పోగొట్టుకునేటువంటి వారు మరికొంతమంది ఉంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మనుషుని యొక్క హృదయములో దేవుని వ్యతిరేకించేటువంటి ఆ యొక్క లక్షణం అనేటువంటిది ఇమిడి ఉంటుంది. దానిని నీవు నియంత్రించవచ్చు లేకపోతే దానితో కలిసి నీవు ముందుకు నడవచ్చు. చాలా మంది ఎలా ఉంటూ ఉంటారంటే కొన్నిసార్లు దానితో కలిసి నడిచేటువంటి వారుగా ఉంటారు, కొన్నిసార్లు దానిని నియంత్రించేటువంటి వారుగా ఉండవచ్చు. అయితే దేవుని వాక్యము మనకు సెలవిచ్చేటువంటిది ఏంటంటే మనము ఎల్లవేళలా దేవునితో కలిసి నడిచేటువంటి వారం గాను దేవుని యొక్క కృపలో ముందుకు సాగేటువంటి వారం గాను ఎన్నడను ఆయన యొక్క ఆధిపత్యమును ప్రశ్నించేటువంటి వారంగా మనము ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. మనము పరలోక ప్రార్థనను గమనించినట్లయితే పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక అని ఇలాంటి మాటలతో ప్రారంభమవుతూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఆధిపత్యమును నీవు అంగీకరించవలసి ఉన్నది. ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత ఆయన మెస్సీయా అని ఆమె గ్రహించింది. అదేవిధంగా మనము కూడాను మనము దేవుని యొక్క ఆధిపత్యమును అంగీకరించినటువంటి వారమైనట్లయితే దేవుడు మన పట్ల కృప చూపేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. రెండో పాయింట్ గా పరిపాలకులైనటువంటి వారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారుగా ఉండటం మనం చూస్తున్నాం. నేటి దినములలో పరిపాలకులైనటువంటి వారు దేవునికి భయపడేటువంటి వారు ఎంతమంది ఉంటూ ఉన్నారు? పరిపాలకులు అంటే ఏదో దేశాన్ని పరిపాలించేటువంటి వారే అని కాదు, పరిపాలన అనేటువంటిది అనేక స్థాయిలలో జరుగుతుందని మనకు తెలుసు. సెక్యులర్ గా ఈ యొక్క రాజ్యం అనేటువంటిది ఉన్నట్లయితే అనేకమైనటువంటి స్థాయిలలో ఈ యొక్క పరిపాలన అనేటువంటిది అధికారం అనేటువంటిది మనుషులకు ఉంటూ ఉంటుంది. అదే దేవునికి సంబంధించినటువంటి సంఘములో కూడాను ఈ యొక్క అధికారం అనేటువంటిది దేవుడు కొంతమందికి అనుగ్రహించి వారి యొక్క పర్యవేక్షణలో తన గొర్రెలు కాపు కాయబడవలనని నిర్ణయించున్నాడు. ఈ సమయంలో తమ యొక్క అధికారమును కూడా వారు ఇష్టానుసారంగా ఉపయోగించేటువంటి అనేక మంది కాపర్లు సహితము ఉంటున్నారు. కాబట్టి మనము దేవునిని ఎదిరించి ఆయన చట్టమును ఎదిరించి ఆయన వాక్యమును ఎదిరించి ఆయన చిత్తమును ఎదిరించి మన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ ఉన్నట్లయితే మన యొక్క ప్రయత్నములు ఎప్పటికీ సరైనవి కావని దానికి తగినటువంటి శిక్షణ మనము తప్పనిసరిగా ఒకసారి పొందవలసినటువంటి అవసరం ఉండదని మనము ఎంత తొందరగా గమనించుకుంటే అంత మంచిది. ఇక మూడవదిగా ఇలాంటి వారంతా ఏకమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి వ్యతిరేకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడాను వారంతా కూడాను ఏకమై ఆయనకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలు నేను చూసినప్పుడు కొంతమంది బుద్ధిహీనులైనటువంటి వాక్యము ఏమాత్రము అవగాహన లేనటువంటి దౌర్భాగ్యులైనటువంటి వారు క్రీస్తును దేవునిని ఆయన వాక్యమును నిందిస్తూ వారిష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు వీరితో కొంతమంది ఏకమైనట్లుగా నేను గమనించాను. ఈ ఏకమైనటువంటి వారెవరంటే కొంతకాలము క్రైస్తవులుగా ఉంటూ ఆ తర్వాత క్రైస్తవమును విడిచి వారు క్రీస్తుకు విరోధులుగా తయారైనారు. కాబట్టి ఎప్పుడైతే వీరు క్రీస్తుకు విరోధులుగా తయారయ్యారో ఈ బుద్ధిహీనులైనటువంటి వాక్యము యొక్క అవగాహన ఏమాత్రము లేనటువంటి ఈ యొక్క హిందువులతో ఏకమై వారు కూడాను వీరితో గొంతు కలిపి ఏకమై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నట్లుగా నేను గమనించాను. అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారు, వాక్యం అంటే గెట్టినటువంటి వారు, వాక్యాన్ని వ్యతిరేకించేటువంటి వారు వీరంతా ఏకమై పనిచేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇది కొన్నిసార్లు మనం విశ్వాస జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. విశ్వాసంలో మనం తగ్గిపోతున్నప్పుడు మనము మనలాంటి వారినే ఇంకొందరిని వెంటబెట్టుకుని అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరికి వ్యతిరేకంగాను సంఘానికి వ్యతిరేకంగాను దేవుని రాజ్యానికి వ్యతిరేకంగాను పనిచేసేటువంటి వారంగా తయారవుతూ ఉంటాం. ఇది సంఘంలో తరచూ జరిగేటువంటి విషయంగా ఉంటూ ఉన్నది. కాబట్టి మనము ఇలాంటి వాటిలో పాలు పొందటం ప్రారంభించామంటే దాని యొక్క ఒక గుర్తు ఏమిటంటే దేవుని నుండి మనము దూరమైపోతున్నామని మనం గమనించుకొని మన ప్రవర్తనను జాగ్రత్త చేసుకునవలసిన అవసరం అన్నదని మనం గుర్తించాలి. తర్వాత చెప్పబడినటువంటిది ఏమిటంటే దేవుడు సమస్తమును గమనించేటువంటి వాడు. నీవును నేనును చీకటిలో దాగి ఉన్నప్పటికీ ఈ యొక్క గ్రహమును వదిలి మరి యొక్క గ్రహమునకు వెళ్ళినప్పటికీ మరి అక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని యొక్క కనుదృష్టి నుండి తప్పించుకునలేమని మనం గుర్తించాలి. చాలా మంది మనుషులు వారిని గమనించకూడదని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి తప్పు పనులను ఏ ఒక్కరూ గమనించకూడదని వారు పొరపాట్లు చేస్తున్నప్పుడు ఏ ఒక్కరి యొక్క కంట వారు పడకుండా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అయితే దేవునికి వారు భయపడేటువంటి వారు కాదు. ఎందుకంటే దేవునికి వారు భయపడేటువంటి వారైనట్లయితే దేవుడు చూస్తున్నాడు, దేవుడు నా యొక్క తలంపులను ఎరిగి ఉన్నాడు, కాబట్టి ఇటువంటిది నేను చేయటం సరైనటువంటిది కాదు అనేటువంటి ఆ యొక్క జ్ఞానముతో వారు ఆలోచించి ముందుకు సాగవలసి ఉంటుంది. అయితే అలాంటి జ్ఞానము లేనటువంటి వారంటే దేవునికి భయపడేటువంటి వారు కాదు. దేవుని యొక్క దృష్టి వారిని చూస్తూ ఉన్నదని వారు నమ్మేటువంటి వారు కూడా కాదు అని మనం గమనించాల్సి ఉంది. ఇలాంటి వారి యొక్క బుద్ధిహీనతను దేవుడు గమనిస్తున్నప్పుడు అంటే దేవునికి వ్యతిరేకంగా తయారైనటువంటి రాజులు భూపతులు తర్వాత మిగిలినటువంటి అన్యజనులు ప్రజలు వీరందరూ కూడాను ఆయనకు వ్యతిరేకంగా చేసేటువంటి ఆలోచనను ఆయన చూస్తున్నప్పుడు ఆయన నవ్వుతూ అపహసిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎలా ఉందంటే రెండు చీమలు ఒక ఏనుగు దగ్గరకు వెళ్ళి దీనిని మనం కుట్టి చంపివేయాలి అని ఆలోచించినట్లుగా ఉంది. చీమ ఏనుగును కుట్టలేదు, అది దానికి తెలియదు. అయితే చీమ ఏమనుకుంటుందంటే ఏనుగును కుట్టి ఏకంగా దాన్ని చంపివేయాలి అని అనుకుంటుంది. ఈ విధంగా దేవునితో మాట్లాడినట్లయితే దేవుని యొక్క శక్తి సామర్థ్యములను ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఒక చీమ లాంటి మనస్తత్వంతో నీవు ఆలోచించినట్లయితే దేవునికి కీడు చేయాలని దేవుని యొక్క ప్రయత్నములను వమ్ము చేయాలని ఆయనకు వ్యతిరేకంగా నీవు పోరాడాలని ఆలోచించినట్లయితే అవి పనిచేసేటువంటివిగా ఉండవు. అది తప్పనిసరిగా మనము జ్ఞాపకం చేసుకునేవలసి ఉన్నది. 6-7 వచనాలను మనం గమనించినట్లయితే దేవుని నిర్ణయాలు వాటి వాటి కాలంలో అవి జరగనై ఉన్నాయని వాటిని ఎదిరించటం ఎవరి సాధ్యము కాదని మనకు అర్థమవుతూ ఉన్నది. చాలా మంది బుద్ధిహీనంగా ప్రశ్నించేటువంటి వారు ఉంటూ ఉంటారు. దేవుడు ఆ ఫలమును ఆదాము అవ్వలకు అక్కడ అందుబాటులో ఎందుకు పెట్టాడండి, అసలు అది వారికి సరైనటువంటిది కాదని తెలిసినప్పుడు ఆయన పెట్టకుండా తీసేయచ్చు కదండి, ఆ ఫలం ఎందుకు పెట్టినట్లు ఇక్కడ అని అడిగేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అదే విధంగా వారికి ఇష్టానుసారంగా వారి యొక్క తలంపులు ఏ విధంగా వారిని లీడ్ చేస్తే ఆ విధంగా మాట్లాడేటువంటి వారు, ఇది ఇలాగెందుకు అండి, ఇది అలా ఎందుకండి, క్రీస్తు ప్రభువు మరియ గర్భములని ఎందుకు పెట్టాడండి, మరియ ఆమె వర్జిన్ కదండి, క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడైతే పైనుండి కిందకి వచ్చేయచ్చు కదండి, ఆయన అలా ఎందుకు రాలేదు అని ఇలా మాట్లాడేటువంటి వారు, ప్రశ్నించేటువంటి వారు, బుద్ధిహీనులైనటువంటి వారు మనకు చాలా మంది తగులుతూ ఉంటారు. అయితే దేవుడు తను ఏమి చేయాలనుకుంటే అది చేసేటువంటి వాడు. దేవుని ప్రశ్నించేందుకు నీవును నేనును ఏ పాటి వారం, ఆయన యొక్క చిత్తము జరగవలసి ఉన్నది, ఆయన చిత్తము కొనసాగవలసి ఉన్నది, ఆయన తాను నిర్ణయించినది దాని దాని కాలముల్లో చేసేటువంటి వాడై ఉన్నాడు. అది నీకును నాకును అర్థం కాకపోవచ్చు, కానీ దానికి తల వంచక తప్పదు. నువ్వు వ్యతిరేకించినప్పటికీ ఆ యొక్క ప్రణాళికలో నువ్వు తల వంచక తప్పదు. అందరి వలెనే దేవుని వ్యతిరేకించినటువంటి వారు సహితము చనిపోవలసి వచ్చినది. వారి ఎల్లకాలము వారిని వారు బ్రతికేలా చేసుకునలేకపోయినారు. కాబట్టి మానవునికి దేవుడు కొంతకాలం నిర్ణయించినాడు, ఆ తర్వాత మంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించినాడు. దానిని ఆపగలిగినటువంటి వారు ఎవరు లేరు. కాబట్టి దేవుని యొక్క ఆధిపత్యమును నువ్వు వ్యతిరేకించాలని నేను వ్యతిరేకించాలని చూసినట్లయితే అది జరిగేటువంటిది కాదు. కాబట్టి మన బుద్ధిహీనతను విడిచిపెట్టి మనము దేవుని యొక్క నిర్ణయములకు తల వంచి దేవుడు మన పట్ల చూపేటువంటి ఆ యొక్క కృపను ఆ కరుణను మనం పొందటం అనేటువంటిది మంచిది. 8వ వచనంలో భూమికిని దానిలో ఉన్న వాటన్నిటికీ హక్కుదారుడు యేసు ప్రభువే అని తెలియజేయబడినది. చాలా మంది ఏమంటారంటే, ఏమండి యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన ఎక్కువ కాలం కూడా బ్రతికిలేడు, 33 సంవత్సరములు బ్రతికాడు, ఆయన చంపబడ్డాడు, ఆ తర్వాత ఆయన పరమునకు వెళ్ళిపోయాడని మీరు చెప్తూ ఉన్నారు. ఇంకా హక్కుదారుడు ఏంటండి? ఈ లోకంలో ఇప్పుడు రాజ్యం చేస్తున్నటువంటిది ఏంటండి? అంతా కూడాను అహంకారము, అవిధేయత, ధనమున్నటువంటి వారు, పలుకుబడి ఉన్నటువంటి వారు, ఇలాంటి వారే కాదండి రాజ్యాన్ని చేస్తున్నటువంటిది, ప్రజలను అణగదొక్కుతున్నటువంటిది. మరి దేవుడు ఎక్కడ రాజ్యం చేయనై ఉన్నాడండి? ఇంకా క్రీస్తు ప్రభును, దేనికి హక్కుదారుడండి? క్రీస్తు ప్రభును గురించి వారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారికి తెలియనటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము, సర్వాధికారి అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము అయిపోలేదు, అది ఇంకా కొనసాగనై ఉన్నది. అది ఆయన ఈ లోకమునకు తిరిగి వచ్చి సమస్తమైనటువంటి మూర్ఖతను పారదోలి ఆయనను అంగీకరించినటువంటి వారిని తన పక్షమున చేర్చుకుని తాను రాజ్యమును చేయనై ఉన్నాడు అన్నటువంటి విషయమును వారు గుర్తించాలి. ఈ యొక్క లోకము నిర్మించబడినప్పుడు కొన్ని విషయములు జరిగినవి, ఆ తర్వాత ఈ లోకము కొనసాగుతున్నప్పుడు మరికొన్ని విషయములు జరగనై ఉన్నవి, ఆ తర్వాత ఈ లోకము ఇంకొంతకాలము జరగనై అన్న తర్వాత మరికొన్ని విషయములు జరగనై ఉన్నవి. కాబట్టి ఇదంతా కూడాను ఒక్కసారి జరిగినటువంటి విషయం కాదు, అయిపోయినటువంటి విషయము అంతకన్నా కాదు. కాబట్టి ఇంకను ప్రణాళికలో జరగవలసినటువంటి విషయాలు ఉన్నవి. ఆ సమయంలో దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి అభిషక్తుడైనటువంటి మెస్సియాను యాజకునిగాను రాజునిగాను ప్రవక్తగాను ఆయన నియమించి తన ద్వారా తన రాజ్యమును జరిపించనై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. 10-11 వచనములలో రాజులు వివేకులై ఉండాలని, భూపతులు బోధనొందాలని, భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలని, గడగడ వణకుచు సంతోషించాలని దేవుడు హితవు పలుకుతున్నాడు. ఎందుకంటే మనుషులకు ఇయ్యబడినటువంటి ఆ యొక్క ఆయుష్ బహు తక్కువై ఉన్నది. ఈ ఆయుష్ కాలంలోనే నువ్వు ఏమి చేస్తావో దానిని చేయవలసి ఉన్నది. నీ నిర్ణయములను, నీ చాయిసెస్ ను అన్నిటినీ కూడాను ఈ యొక్క నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్ కాలంలోనే చేయవలసి ఉన్నది. దాని తర్వాత నీ ఆయుష్ ముగిసిన పిమ్మట ఒక క్షణం కూడా మరి యొక్క చాయిస్ ను నువ్వు చేయగలిగినటువంటి అవకాశం ఉండదు. కాబట్టి నువ్వు ఏమి చేయనై ఉన్నావు, ప్రస్తుతము నీవు గర్విష్ఠుడై ఉండి ప్రభు యొక్క అధికారమును నీవు వ్యతిరేకించేటువంటి వాడవుగాను, ఇతరులతో కలిసి నీ ఇష్టానుసారముగా మాట్లాడుతూ ప్రభు యొక్క రాజ్యమును గురించి, వాక్యముల గురించి, ఆయన శక్తిని గురించి నీ ఇష్టానుసారంగా పలికేటువంటి వాడవైనట్లయితే నువ్వు పలకవచ్చును. అది నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రము. అయితే నువ్వు చేస్తున్నటువంటిది తప్పనియో, దాని వలన నీకు రానయ్యున్నటువంటి ఆ యొక్క తీవ్రమైనటువంటి శిక్ష బహు కఠినమైనదనియో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మనకివ్వబడినటువంటి యొక్క కాలములోనే సరైనటువంటి నిర్ణయములను తీసుకునవలసి ఉన్నది. ఇదే విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రాజులైనప్పటికీ, సామాన్యులైనప్పటికీ వారు గడగడ వణకుచు అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రభు యొద్ద ప్రతి మోకాలు వంగవలసి ఉన్నది, గడగడ వణకవలసి ఉన్నది. నీవు గడగడ వణికేటువంటి వాడవైనట్లయితే, ప్రభు యొద్ద భయభక్తులు కలిగి జీవించేటువంటి వాడవైనట్లయితే, ఆయన అధికారమునకు ఒప్పుకునేటువంటి వాడవైనట్లయితే నీవు సంతోషించేటువంటి వాడవుగా ఉండగలవని దేవుడు ఇక్కడ హితవు పలుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక 12వ వచనంలో దేవుడు దీర్ఘ శాంతము కలిగినటువంటి వాడని చెప్పబడినది. అయితే ఆయన కోపము, దాని తీవ్రత 9వ వచనంలో తెలియజేయబడి ఉన్నది. త్వరగా రగులు కొనగలదు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన కోపము త్వరగా రగులు కొనగలదు. ఆయన కోపం రేగినట్లయితే ఏదియో దాని ముందు నిలిచి ఉండలేదు. అది జరుగక మునిపే కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేక కుమారుని ద్వారా దేవునితో సమాధాన పడుడి, అలా చేయకపోతే ఏమి జరగనై ఉన్నది అనేటువంటిది అక్కడ తెలియజేయబడి ఉన్నది. ఒకవేళ మీరు దేవునితో సమాధాన పడకపోయినట్లయితే, నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్ కాలంలోని దేవుని యొద్దట మోకాళ్ళు వంచి ఆయనకు లోబడకుండా ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క కృపను, కనికరమును మీరు పొందకుండా ఉన్నట్లయితే, మీ హృదయమును కఠినపరచుకున్నట్లయితే, మీరు రాజులు కావచ్చును, భూపతులు కావచ్చును, అన్యజనులు కావచ్చును, సామాన్యులు కావచ్చును, ఎవరైనాను మీరు తప్పనిసరిగా ఆయన కోపము ముందు నశించిపోనై ఉన్నారు. ఆ తర్వాత మీరు చేయగలిగినటువంటిది ఏది లేదు. కాబట్టి ఆయన చివరిగా ఏమి చెప్పాడంటే, ఆయనను ఆశ్రయించేటువంటి వారందరూ కూడా ధన్యులు అని చెప్తూ ఈ యొక్క కీర్తనను కీర్తన రచయిత ముగిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనను మనం గమనించినప్పుడు దేవుని యొక్క కృప ఎంత గొప్పది, దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకోనలేనటువంటి రీతిని మనమందరము మన బుద్ధిహీనతతోటి ఈ బుద్ధిహీనులంతా ఏకమయ్యి ఆయనను ఎలా హేళన చేసేటువంటి వారుగాను ఆయన ఆధిపత్యమును తిరస్కరించేటువంటి వారుగాను లోకంలో ఉంటున్నారు. అయితే నిజమైనటువంటి విషయము వేరుగా ఉన్నది. కాబట్టి మీకు జరగనైనటువంటి ఆపద గురించి ప్రభువు ఇక్కడ మనకు హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనకు జరగనైనటువంటి ఆపదను తప్పించుకోనాలంటే ఒకటే ఒక మార్గము ఉన్నది. అది దేవుడు తాను అభిషేకించి నియమించినటువంటి ఆ రాజునందు, ప్రవక్త యందు, యాజకుని యందు మనము నిరీక్షణ ఉంచి నమ్మిక ఉంచినప్పుడు ఆయన కార్చినటువంటి ఆ యొక్క రక్తము ద్వారా మనకు స్వస్థత అనేటువంటిది కలుగనై ఉన్నది అనేటువంటి దాని యందు మనం విశ్వసించినప్పుడు మనకు నిరీక్షణ అనేటువంటిది ఉన్నది. ఆ విధంగా నువ్వు చేయగలిగినట్లయితే అప్పుడు నీవు ధన్యుడివై ఉన్నావు. ఆ విధంగా నువ్వు చేయకపోయినట్లయితే బుద్ధిహీనతలోనే నీవు నశించిపోనై ఉన్నావని ఈ యొక్క కీర్తన మనకు తెలియజేస్తున్నది. కాబట్టి మనందరము ఈ దినమందు ఈ కీర్తనను ధ్యానించుకుని దేవుడు మనకిచ్చినటువంటి సమయమును మనము వ్యర్థంగా ఉపయోగించుకొనకుండగా, మనము బుద్ధిహీనంగా మనిష్టానుసారంగా వాడుకొనకుండగా, ఆయనకు లోబడుతూ ఆయన చిత్తంలో నడిచేటువంటి వారంగా మనం ఉండునట్లుగా మనము ప్రార్థనతో ఆయన యొక్క సన్నిధిలో ముందుకు సాగవలసినది. ఆ విధంగా సాగునట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడివైన తండ్రి, నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభా, మేము బుద్ధిహీనులము. ఉన్నటువంటి బుద్ధిహీనత రాజులకును, భూపతులకును, సామాన్యులకును ఉన్నటువంటి యొక్క బుద్ధిహీనతతో ఒకే స్వభావం కలిగిన ఈ బుద్ధిహీనులందరూ ఏకమై నిన్ను హేళన చేయచు, నీ వాక్యమును తిరస్కరించచ్చు, నీవు రాజుగాను, ప్రవక్తగాను, యాజకునిగాను అభిషేకించినటువంటి నీ కుమారుని తృణీకరించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. తండ్రి, మేము చేసేటువంటి బుద్ధిహీనమైనటువంటి యొక్క పని ఎంత బుద్ధిహీనమైనదో మాకు తెలియనటువంటి స్థితిలో మేము ఉంటున్నాము. దీనిని మేము అర్థం చేసుకొని సమయం ఉండగానే మేము ఏమి చేయవలనో మీరు చెప్పి ఉన్నారు. ఆ విధంగా మేము చేయనట్లుగాను మమ్మల్ని మేము సరిచేసుకొని మీ యొక్క వాక్యములో సరైనటువంటి విధముగా ముందుకు నడిచి మేము ధన్యులం కాగలుగునట్లుగా మా ఆత్మీయ నేత్రములను మీరు తెరవండి. క్రీస్తునామం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.